ప్రభునందు ప్రియులారా, మీరంతా ఎలా ఉన్నారు? దేవుని కృపను బట్టి మీరంతా కూడా బాగున్నారని నేను నమ్ముతున్నాను. ఈ దినమందు మరికొంత దేవుని వాక్యమును మనం పరిశీలిద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 14వ వచనమును మనం చూసినట్లయితే, ఇదిగో స్వస్థత నొందితివి, మరి ఎక్కువ కీడు కలుగకుండునట్లు ఇకను పాపము చేయకుము అని చెప్పాను. ఇక్కడ చూసినట్లయితే క్రీస్తు ప్రభువు ఈ మాటను బేతస్త కోనేటి దగ్గర 38 ఏండ్ల నుండి పడి ఉండి, అక్కడ ఏ విధమైనటువంటి నిరీక్షణ స్వస్థపడగలను అనేటువంటి నిరీక్షణ లేకుండా ఉన్నటువంటి అతనితో స్వస్థపరిచిన తర్వాత అతను తన దారిని వెళ్ళాడు. క్రీస్తు ప్రభు మరి ఒక దారిని వెళ్ళాడు. అయితే ఆ తర్వాత ఇతనిని, స్వస్థపడిన అతనిని క్రీస్తు ప్రభు దేవాలయంలో కలుసుకున్నప్పుడు అక్కడ చూచి అతనితో చెప్పినటువంటి మాట ఇది. ఏమని చెప్తున్నాడు? ఇదిగో స్వస్థత నొందితివి, మరి ఎక్కువ కీడు కలుగకుండునట్లు ఇకను పాపము చేయకుము. ఇక్కడ మనం చూసినట్లయితే 38 సంవత్సరముల నుండి నిరీక్షణ లేకుండగా తనకు ఏ విధమైనటువంటి తాను వెళ్ళగలను, తాను దూత వచ్చి ఆ నీళ్లను కదిలించినప్పుడు ఆ నీటిలో దిగగలను అనేటువంటి నిరీక్షణ లేకుండా ఉన్నటువంటి అతనిని ప్రభువు మాట సెలవిచ్చి తనను స్వస్థపరిచినప్పుడు అతను నమ్మలేకుండినాడు. తనకు తెలిసింది ఏంటంటే, దూత వచ్చి ఆ నీళ్లను కదిలిస్తుంది, అప్పుడు నేను వెళ్ళి దానిలో మొదటగా మునగాలిగి, అదొకటే తన యొక్క ధ్యేయము. అయితే తనకున్నటువంటి ఆ యొక్క బలహీనతను బట్టి తాను వెళ్లే లోపల మరి ఒకళ్ళు తనకంటే ముందుగా నీళ్లలోకి దిగటం వలన తనకు అవకాశం 38 సంవత్సరముల నుండి దొరకలేదు. అంటే 38 సంవత్సరముల నుండి దూత కదిలించినప్పుడల్లా తనకు నిరాశ పడుతూనే ఉన్నాడనమాట. ఇలాంటి వాడిని ప్రభువు స్వస్థపరిచాడు. కాబట్టి ప్రభువు పట్ల తనకు ప్రగాఢమైనటువంటి విశ్వాసము, ఆయన పట్ల ఆయనకు గౌరవం ఎంతో ఉన్నట్లుగా మనం గమనించవచ్చు. సరే, ఆ దినం గడిచిపోయింది, ఇద్దరు చెరొక దారిని వెళ్ళిపోయారు. ఆ పిమ్మట దేవాలయంలో అతను ప్రభువును చూచాడు, ప్రభువు కూడా అతన్ని చూచాడు. ఇతను చూసినప్పుడు ప్రభువు పట్ల గౌరవంతో తన యుద్ధకు దేవు వచ్చాడేమో మరి తెలియదు. ఆ సమయంలో ప్రభు ఏమని చెప్పాడంటే, ఇదిగో స్వస్థతను అందితివి, మరి ఎక్కువ కీడు కలుగకుండునట్లుగా ఇకను పాపము చేయకుమని సెలవిస్తున్నాడు. ఇక్కడ ఈ వ్యక్తి పొందినటువంటి స్వస్థత శరీర సంబంధమైనటువంటి స్వస్థత అయి ఉన్నది. అతనితో ప్రభు ఈ మాట చెప్తున్నాడు. అంటే దీన్ని బట్టి మనకేం తెలుస్తుందంటే, ప్రభు యొద్ధ నుండి మనం ఏదైనా సరే కృపను పొంది ఉన్నట్లయితే, కొంతమంది శరీర సంబంధమైనటువంటి స్వస్థతను పొందేటువంటి వాళ్ళు ఉంటారు. ఎంతో కాలము నుండి వారి యొక్క శరీరములో ఏ విధముగానో స్వస్థపరచబడినటువంటి మందుల వలన నయం కానటువంటి వ్యాధులు వారి మీద ప్రార్థన చేసినప్పుడు నయం అవుతూ ఉంటాయి. అలాంటి వారు శరీర సంబంధమైనటువంటి స్వస్థతను పొందిన వారిగా ప్రభులోనికి వస్తూ ఉంటారు. ఇతను కూడా అలాంటి వారిలో ఒకడు. అతనితో ఈ మాట ప్రభువు చెప్తున్నాడు, శరీర సంబంధమైనటువంటి స్వస్థతను నువ్వు పొందావు, అయితే మరి ఎక్కువ కీడు నీకు కలగకుండానట్లుగా పాపము చేయకుమని చెప్తున్నాడు. అంటే దీని బట్టి మనకేమర్థమవుతుందంటే, ఒకవేళ పాపం చేసినట్లయితే అతనికి మరి ఎక్కువ కీడు కలగనై ఉన్నది. అంటే దేంతో పోలిస్తే, తాను ఈ స్వస్థత పొందకముందు తనకి ఎటువంటి పరిస్థితి ఉండేదో దానితో పోల్చినట్లయితే, ఇప్పుడు పాపం చేసినట్లయితే దానికన్నా ఎక్కువ కీడు కలగనై ఉన్నది అని చెప్తున్నాడు. మరి ఇదే విధమైనటువంటిది మనం ఆత్మీయ సంబంధంగా ఆలోచించినట్లయితే, ఆత్మీయ సంబంధమైనటువంటి స్వస్థత కూడా ఉన్నది. అంటే ప్రభు యొద్దకు మనం వచ్చి మనలను, మన యొక్క పరిస్థితిని గ్రహించుకొని పశ్చాత్తాపపడి ప్రభువుతో సమాధానపడి క్షమాపణ కోరి మనలను మనం ఆయనకు అప్పగించుకొని ఆయనతో కలిసి నడవలనని నడుస్తామని మనం ఆయనతో ప్రమాణం చేసినటువంటి దినం నుండి మనము ఆయనకు బిడ్డలంగా పరిగణించబడతాము. అయితే ఆ పిమ్మట మనకున్నటువంటి సహజ స్వభావమును బట్టి ఒక్కొక్కసారి మనం తప్పులు చేస్తూ ఉంటాం, పొరపాట్లు చేస్తూ ఉంటాం. అయినప్పటికీ ప్రభు క్షమించేటువంటి వాడై ఉన్నాడు. ఎప్పుడు నీవు దానిని గ్రహించుకొని దాని నిమిత్తమై పశ్చాత్తపడి తిరిగి ఆయనను క్షమాపణ కోరినట్లయితే. అయితే ఈ విషయంలో కూడాను ప్రభు ఏమని చెప్తున్నాడంటే, నీవు స్వస్థత పడ్డావు, మరి ఎక్కువ కీడు కలుగుకుండునట్లు ఇకను పాపము చేయకము. అప్పుడు కూడాను ప్రభు పాపం చేయమని చెప్పట్లేదు. నీ స్వస్థత, నీ యొక్క స్వభావం అదే, నువ్వు అలా చేస్తూనే ఉంటావు, చేస్తూ ఉండు, అలా వస్తూ ఉండు అని చెప్పట్లేదు. తను ఏమని చెప్తున్నారంటే, నీవు మరి ఎక్కువ కీడు కలుగుకుండునట్లుగా పాపము చేయకుము అని చెప్తున్నాడు. ఇలాంటి సందర్భాన్నే మరొకసారి మనం ఇంకో చోట కూడా వ్రాయబడినట్లుగా మనం చూస్తాం. ఈ సందర్భం ఏంటంటే, వ్యభిచారములో పట్టబడినటువంటి ఒక స్త్రీని ప్రభు యొద్దకు తీసుకుని వచ్చారు. తీసుకుని వచ్చి వాళ్ళు ఏమన్నారంటే, ఇలాంటి వారిని రాళ్ళు రువ్వి చంపవలనని ధర్మశాస్త్రం ప్రకారం మోషే ఆజ్ఞాపించాడు, అయినా కానీ నువ్వేం చెప్తావు అని ప్రభువుని అడిగారు. అడిగితే ప్రభు ఏమన్నాడంటే, మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చు అని చెప్పేసి అన్నాడు. దాంతో వారందరూ విని ఎవరికి ధైర్యం చాలలేదు కాబట్టి ఒకరి వెంట ఒకరు అందరూ బయటకు వెళ్ళిపోయారు. అప్పుడు ఆ స్త్రీ ఒక్కతే మిగిలి ఉన్నది. ఆమెను చూచి ప్రభు ఏమన్నాడంటే, అమ్మ వారెక్కడ ఉన్నారు, ఎవరునూ నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు ఆమె, లేదు ప్రభువా నేను. అందుకు యేసు, నేనును నీకు శిక్ష విధింపను, నువ్వు వెళ్ళి ఇక పాపము చేయకుమని ఆమెతో చెప్పాను. ఇక్కడ కూడా ప్రభు ఏమని చెప్తున్నాడంటే, ఈ యొక్క సంఘటనలో నేను కూడా నీకు శిక్ష విధించట్లేదు, ధర్మశాస్త్రం విధిస్తున్నదేమో, అయితే నేను క్షమించి నిన్ను విడుదల చేస్తున్నాను. అయితే నువ్వు చేయవలసింది ఉంది ఇప్పటి నుంచి. ఏంటది? నువ్వు వెళ్ళి పాపము చేయకము, ఇక పాపము చేయొద్దు అని చెప్తున్నాడు. చాలామంది ఏమంటారంటే, మన తత్వమేదండి, మన యొక్క నేచర్ అది, కాబట్టి మనం చేస్తూ ఉంటాం కానీ అవన్నీ కృపలో అవన్నీ క్షమించబడతాయండి అని చెప్పేటువంటి సిద్ధాంతాలు కొన్ని ఉన్నాయి. ఇంకా కొంతమంది ఉన్నారు, రకరకాలైనటువంటి సిద్ధాంతాలు ఈ రోజుల్లో ప్రబలి ఉన్నాయి. వాటిలో ఒకటి ఏంటంటే, ఒక మనుషుడు ఒకసారి రక్షణ పొందినట్లయితే ఎన్నటికి నైనను రక్షింపబడిన వాడుగానే ఉంటాడు అనేటువంటిది మరొక సిద్ధాంతం. ఎ మ్యాన్ వన్స్ సేవ్డ్ ఈజ్ సేవ్డ్ ఫర్ ఎవర్ అని చెప్పేసి ఇంగ్లీష్లో అంటూ ఉంటారు. అది వాక్యానుసారంగా ఇప్పుడు మనం చదువుకుంటున్నటువంటి ఈ యొక్క రెండు సందర్భాలు వెలుగులో చూచినట్లయితే అది సరైనది కాదు. ఇక్కడ ఒక అమ్మాయము పాపములో పట్టబడి తన పాపము నిమిత్తమై క్షమించబడింది. ఆ అమ్మాయితో అదే మాట చెప్పాడు, వెళ్ళి పాపం చేయొద్దని చెప్పాడు. అక్కడేమో శరీర సంబంధంగా ఒక వ్యక్తి స్వస్థత పొందినటువంటి అతనితో కూడా అదే మాట చెప్పాడు, వెళ్ళి ఇకను మరి ఎక్కువ కీడు కలగకుండానట్లుగా ఇకను పాపం చేయొద్దని చెప్పాడు. కాబట్టి పాపము చేయకూడదు అనేటువంటిది, పాపము చేయవద్దు అనేటువంటిది నీవును నేనును ప్రభు దగ్గర వచ్చినప్పుడు, ఆయన బిడ్డలమైనప్పుడు ఆయన మనతో సెలవిచ్చేటువంటి మాట అయి ఉన్నది. ఒకవేళ నీవు పొరపాటు చేసినట్లయితే ఆ పొరపాటు నిమిత్తము తాను క్షమించేటువంటి గుణం కలిగినటువంటి వాడు కాబట్టి క్షమిస్తాడు, కాబట్టి క్షమిస్తాడు అని చెప్పేసి మనం దాన్ని అలవాటుగానో ఏ విధంగా ఉన్నా సరే, మొదటి స్థితికి మళ్ళీ వచ్చేసినా సరే దేవుడు మన మీద ఏమి చర్య తీసుకోడు అనేటువంటి తత్వం అది తప్పు. కాబట్టి మనల్ని మనం పరీక్షించుకొని మనము ఏం చేస్తున్నామో, ఎలా ఉన్నామో, మన యొక్క ఆత్మీయ స్థితి ఎలా ఉన్నదో అనేటువంటి దాన్ని మనం ఎప్పుడూ కూడాను పరిశోధించుకుంటూ పరీక్షించుకుంటూ ప్రభువుతో సమాధాన పడుతూ ఉండాలి. ఈ సమయంలో పొరపాటుగా తప్పిదము చేయటము లేకపోతే బుద్ధిపూర్వకంగా తప్పు చేయటం అనేటువంటి విషయాలకి మధ్యన ఉన్నటువంటి తేడా ఏంటో ఒకసారి మనం చూడాలి. దీన్ని సరిగ్గా మనం తెలుసుకోవాలంటే ప్రభు యొక్క శిష్యులైన ఇద్దరి యొద్దకు రావాలి. ఒకరు పేతురు, రెండవది ఇస్కరియోతి యోధా. పేతురు పొరపాటు చేశాడు. పేతురు చేసిన దాన్ని పొరపాటు అంటాం. ఇస్కరియోతు యోధా చేసినటువంటి దానిని బుద్ధిపూర్వకమైనటువంటి తప్పిదము అంటాం. ఎందువలన? పేతురు ఏం జరిగిందంటే తాను ఉండగలననేటువంటి విశ్వాసం తనలో దృఢంగా ఉండింది. అంటే ఉండగలనంటే ప్రభువుకు నమ్మకంగా ఉండగలనని, ప్రభువును ఏ పరిస్థితిలోనూ తాను విడిచిపెట్టనని, ప్రాణమైనా సరే ఇచ్చి తాను ప్రభువుకు నమ్మకంగా ఉంటానని తాను భావించాడు. అయితే అక్కడ జరిగినటువంటిది ఏంటంటే పరిస్థితుల ప్రభావం. పరిస్థితుల ప్రభావం అంటే ఎలాంటి పరిస్థితులు అంటే, అది ప్రభువునే అప్పటి వరకు నువ్వు జయశీలుడిగా చూసినటువంటి ప్రభువునే వారు బంధించి తీసుకుని వెళుతున్నటువంటి ఆ సమయంలో తనకి ధైర్యం చెడిపోయింది. ఇప్పటి వరకు నేను అన్నిటిలోనూ విజయశీలుడిగాను జయశీలుడిగాను చూసినటువంటి ఈ ప్రభువునే వీరు బంధించి తీసుకెళ్తున్నారంటే మా పరిస్థితి ఏమిటి అనేటువంటి ఆ యొక్క భయము, ఆందోళన తనలోనికి వచ్చింది. తనలోనే కాదు, 12 మందిలోనికి అది వచ్చింది. ఆ ప్రశ్న 12 మంది చెదిరిపోయారు. ఆ సమయంలో తాను పరిస్థితుల ప్రభావంగా, తాను అనుకొననటువంటి, తాను ఊహించనటువంటి విధంగా ఎరుగను అనేటువంటి మాటను తాను చెప్పాడు. దీని పొరపాటు అంట. అయితే ఇస్కరియోతి యోధా ఏం చేశాడు? ఇస్కరియోతి యోధా చేసినటువంటిది ఏంటంటే, తనలో సాతాను ఎప్పుడో ప్రవేశించాడు. ప్రవేశించి తన మనసులో ప్రవేశించి తాను డబ్బును పొందాలి, యేసు ప్రభును అప్పగించటం ద్వారా తాను లబ్ధి పొందాలి అనేటువంటి ఆశ తనలో కలిగింది. ఆ ఆశను పోగొట్టుకుంటే వెంటనే బాగానే ఉండేది. కానీ దానిని గురించి ఆలోచించి, దాని మీద ప్రణాళిక రూపొందించి, తల యొద్దకు వెళ్ళి అక్కడ వాళ్ళతో బేరసారాలు జరిపి, మంతనాలు జరిపి, ఇవన్నీ కూడాను వీళ్ళకెవ్వరికి, 12 మందిలో మిగిలినటువంటి వారికి ఎవ్వరికీ తెలియకుండా జరిపినటువంటి మంతనాలుగా ఉండినాయి. దాని ప్రకారం మంతనాలు జరిపూరుకున్నాడా? లేదు, బేరం ఫిక్స్ చేసుకున్నాడు. 30 వెండి నాణాలు పొందేందుకు బేరం ఫిక్స్ చేసుకున్నాడు. ఆ తర్వాత ఏం చేశాడు? కపటముగా ముద్దు పెడుతూ వచ్చి, ముద్దు పెట్టినట్టుగా పెట్టి ఆయనే క్రీస్తు, ఆయనను పట్టుకోండి అని చెప్పి తను వచ్చి యేసు ప్రభువును కపటంగా అప్పగించాడు. విల్ఫుల్గా చేశాడు, బుద్ధిపూర్వకంగా చేశాడు. దానిలో ప్రణాళిక ఉన్నది. దానిలో తలంపుతో మొదలై తలంపుతో వెళ్ళిపోలేదు. అది తలంపు తర్వాత దాని గురించి ఆలోచన ఉన్నది, మంతనాలు ఉన్నాయి, ప్రణాళిక ఉంది, క్రియాపూర్వకమైనటువంటి తప్పిదం ఉన్నది, అన్నీ దానిలో ఉన్నాయి. దానిని ఏమంటామంటే బుద్ధిపూర్వకమైనటువంటి తప్పిదం. అందుచేతనే తాను కూడాను ఆ తర్వాత యేసు ప్రభు సిలువ వేయబడిన తర్వాత నేను నిరపరాధిని అప్పగించానని చెప్పేసి ఆ డబ్బు తీసుకుని వచ్చేసి ఇచ్చేటకి ట్రై చేశాడు. కానీ వాళ్ళు దాన్ని తీసుకోలేదు. కాబట్టి దాని దేవాలయంలో విసిరివేసేసి తను వెళ్ళి తనని తాను ఊరు పెట్టుకుని చనిపోయాడు. అంటే తాను క్షమించబడలేదు, తన యొక్క తప్పిదం క్షమించబడలేదు. కాబట్టి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, నువ్వు పొరపాటుగా నువ్వు చేసినట్లయితే ఏదైనా తప్పిదములు ప్రభు క్షమించేటువంటి వాడు. ఆయన ఆశించేటువంటిది ఏంటంటే, నీవు ఒకసారి కడగబడిన తర్వాత, నీవు ఒకసారి స్వస్థత పొందిన తర్వాత, అది శారీరకమైన స్వస్థత అయినప్పటికీ లేకపోతే ఆత్మీయ స్వస్థత అయినప్పటికీ, నీవు మరల తప్పిదము చేయకూడదనేటువంటిది ఆయన యొక్క చిత్తము, ఆయన యొక్క ఉద్దేశము, ఆయన యొక్క నిర్ణయం అయి ఉన్నది. దానికి భిన్నముగా నీవు గనక నీ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ బుద్ధిపూర్వకంగా విల్ఫుల్గా నీ ఇష్టానుసారంగానే అలాగే కొనసాగుతున్నావు, తప్పిదము చేస్తూ కొనసాగుతూ ఉన్నటువంటి వాడవైతే నువ్వు చాలా ప్రమాదంలో ఉన్నావని గ్రహించుకోవాలి. ఈ దినమందు మనల్ని మనం పరీక్షించుకొని ప్రభు యొద్దకు వచ్చి మనం ఏ స్థితిలో ఉన్నాము. తప్పిదములు అనేటువంటివి అందరం చేస్తూ ఉంటాం, కానీ ఏ రకమైన తప్పిదం చేసాము, ఎన్నిసార్లు చేస్తున్నాము, దానికి అలవాటు పడిపోయామా, ఎలా ఉంది మన పరిస్థితి, దాన్ని సరిచేసుకుంటున్నామా, ఒకదాని మీద ఒకటి పేరబడిపోతున్నదా, సరిచేసుకునేటువంటి మనసు మనకున్నదా, లేకపోతే దానికి కూడా మొండిగా నేను చేసింది రైటు అనేటువంటి ఆ యొక్క దృక్పథంతో ముందుకు సాగుతున్నామా, ఇవన్నీ కూడా మనం ఆలోచించుకోవలసినటువంటి సమయం వచ్చింది. కొంతమంది ఏం చేస్తారంటే తప్పిదం చేసి ఇలా అలవాటు పడిపోయి హృదయంలో ఇదైన తర్వాత ఇదంతా అయిపోయింది రారా, ఇక నేను ఇలాగ మొట్టమొదటి స్టేట్కి వచ్చేసాను, ఇక నాకు నిరీక్షణ లేదు కాబట్టి ఇలాగే కొనసాగుదాం, నా పని అయిపోయింది అనుకునే వాళ్ళు కొందరు ఉంటారు. కొందరు ఏం చేస్తారంటే వాళ్ళకి హృదయంలో అంతా ఈ పేరుకుపోయినటువంటి ఈ యొక్క తప్పిదములే ఉంటాయి, కానీ వేషధారణతోటి ఓ పక్కన భక్తి ఈ ముసుగులోనే ఇవన్నీ కూడా కొనసాగిస్తూ ఉంటారు. అంటే వాళ్ళు ఏం చేస్తారంటే సంగమనకు వస్తూనే ఉంటారు, ఉపవాస ప్రార్థనలకు వస్తూనే ఉంటారు, సంఘంలో ఒక విశ్వాసిలాగానే దొంగ ముసుగు వేసుకొని వేషధారణతో బ్రతుకుతూనే ఉంటారు, కానీ లోపల మాత్రం పర్సనల్ లైఫ్లో మాత్రం పూర్తిగా దారి తప్పిపోయారని వారికి తెలుసు. మనం ఏ స్థితిలో ఉన్నాం, నీవే స్థితిలో ఉన్నావు, నేనే స్థితిలో ఉన్నాను. ప్రభువు యొక్క సన్నిధికి దినదినము వచ్చి దినదినము నీవు ఆయన యొక్క వెలుగులో నీ యొక్క జీవితమును పరీక్షించుకొని దానిని నీవు సరిచేసుకున్నట్లయితే ఈ విషయాల్లో నీవును నేనును క్రమబద్ధంగా ఉండగలము. దేవుడి వాక్యమును ఆశీర్వదించనుగాక. చిన్న ప్రార్థన చేసుకుందామండి. దయాభయమైన తండ్రి, నీ కృపను నీ కాపుదలను మాకు దయచేయండి, నీ స్వస్థతను మాకు అనుగ్రహించండి. నీ యొద్ద స్వస్థత పొందిన పిమ్మట ఏ విధమైన స్వస్థత అయినప్పటికీ మేము మరల తప్పిదములు చేయనప్పుడు మా మీద శిక్ష మరి ఎక్కువ కీడు కాచుకొని ఉన్నదని మేము గ్రహించినట్లుగా మాకు సహాయం చేయండి. మీరు చెప్పేటువంటి మాటలను ప్రభా మా హృదయంలో ఫలించినట్లుగా మమ్మల్ని దీవించి ఆశీర్వదించండి. క్రీస్తు నామందు వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్.